जय गुरुदेव। ओं नमो भगवते वासुदेवाय श्रीमद्भागवत महात्म्यं। इवाळ 45 46 श्लोकालु चेप्पुकुंदां। बाल उवाच, अहं भक्तिरिति ख्याता तनयौ मितौ इमौ मे ज्ञानवैराग्य नामानौ कालयोगेन जर्जरौ गङ्गाध्यासरितश्चेम मत्स्येवार्धं समागताः तथापि न च मे श्रेयः सेवितायाः सुरैरपि। అది ఆమెం చెప్పుకుందా, నా పేరు భక్తి, వీళ్ళిద్దరు నా కొడుకులు అని చెప్పు. ఇంకా ఏం చెప్పింది? ఈ దేవతలు ఎవరి దేవతలు నన్ను సేవిస్తున్నారు? వీళ్ళు ఎవరయ్యా అంటే గంగాది నదులు, గంగా యమున సరస్వతి నదులు, వీళ్ళందరూ నా సేవ కోసం వచ్చారు. ఈ విధంగా ఇలా దేవతలతో నేను సేవింతబడుతున్నప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి సుఖము శాంతి లేదు. 46 శ్లోకం. ఇదానీం శృణు మద్వార్తాం సచిత్తస్త్వం తపోధన వార్తామేవితతాప్యస్తి తాం శ్రుత్వా సుఖమావహ. హే తపోధన, హే మహర్షి, కొంచెం సావధాన చిత్తులై మీరు నా వృత్తాంతాన్ని వినండి స్వామి. నా కథ చాలా ప్రసిద్ధి చెందిందే అయినప్పటికీ కూడా దానిని మీరు విని నా బాధలను పోగొట్టి నాకు పరమశాంతిని ప్రసాదించండి స్వామి అని ఆవిడ ఆయన్ను వేడిందనమాట. ఇంకో శ్లోకం 47 కూడా చెప్తాం. ఇవాళ ఉత్పన్నా ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిత్ క్వచిన్ మహారాష్ట్రే గుర్చరే చీతి చీర్ణతాం గత. నేను ద్రవిడ దేశంలో పుట్టాను స్వామి. పుట్టింది మాత్రం నేను ద్రవిడ దేశంలోనే, కానీ పెరిగింది ఎక్కడ? కర్ణాటకలో పెరిగా. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మహారాష్ట్రకి వెళ్ళాను. అక్కడ నన్ను బ్రహ్మాండంగా సన్మానించారు. ఆ తర్వాత అక్కడి నుంచి గుజరాత్కు వెళ్ళా. అక్కడ నాకు ఈ ముసలితనం ఆవహించింది. ఇది శ్లోకము, శ్లోకానికి సంబంధించినటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు దీనిని మాస్టర్ ఏ విధంగా మనకు సమన్వయ భాగవతంలో సమన్వయం చేసి చెప్పారో చూద్దాం. అది ఏంటంటే, స్వామి ఈ మీరు అడిగారు కదా వీళ్ళందరూ ఎవరని, ఈ పడిపోయినటువంటి పురుషులిద్దరు కూడా నా జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళిద్దరు నా పుత్రులు. ఆ తర్వాత అందమైనటువంటి కలువల్లాంటి కళ్ళు కలిగినటువి ఈ స్త్రీలందరూ అంటే ఆమెకు సేవ చేస్తున్నారన్నమాట, భక్తికి సేవ చేస్తున్నారు. ఈ చేస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నారు కదా తమరు, వీళ్ళెవరంటే గంగా యమున సరస్వతి తపతి మొదలైనటువంటి పుణ్య నదీమ తల్లులు, వీళ్ళందరూ వచ్చి నాకు సేవ చేస్తున్నారు. ఈ నదుల్ని మనం సామాన్యంగా ఏం చేస్తామంటే గంగామాత, గంగామాత అంటాం, కృష్ణమ్మ తల్లి అంటాం, గోదావరి తల్లి అంటాం. ఇట్లా మనం నదుల్ని ఎంతో గౌరవప్రదంగా ప్రేమతోటి మనం వాళ్ళని పిలుస్తాం అన్నమాట. వారి పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉంది? అంతటి మహానదులని అంటే హరిద్వారం, తర్వాత కాశీ, ఇలాంటి పుణ్యక్ష హరిద్వార్లో పుట్టింది గంగామాత. ఎక్కడి నుంచి పుట్టింది? విష్ణు పాదాబ్జ సంభూతే గంగే త్రిపదగామిని. భగీరథ మహర్షి తపస్సు చేసి ఆకాశ గంగ వియద్ గంగని భూమి మీదకి దింపుతాడు. దింపినప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? ముందర హరిద్వారం నుంచి వరుసగా హరిద్వారే కురుక్షేత్ర, వరుసగా అన్ని క్షేత్రాలు 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 తిరిగి 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 మొత్తం ప్రపంచం అంతా కూడా ఆవిడ వ్యాపించింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతోటి ఆ తల్లిని మనం పిలుస్తుంటాం, ఆరాధిస్తుంటాం, ఆమె భక్తి ప్రపత్తులతో కొలుస్తుంటాం అన్నమాట. అట్లాంటి నదులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మనం వాళ్ళని తల్లి అని పిలుస్తుంటాం, కానీ ఆ తల్లి అని పిలుస్తున్న మనం ఏం చేస్తున్నాము? తీసిపోయే ఆ నదుల్లో అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కట్టారు, పెద్ద పెద్ద ఫౌండరీస్ కట్టారు. వాటిల్లో నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలను మొత్తాన్ని కూడా ఆ చెత్త ఎక్కడెక్కడైతే ఉంటుందో ఊళ్ళో ఉన్నటువంటి మురుగు కాలువలన్నీ కూడా తీసుకుపోయి వాటిల్లో కలిపేస్తున్నాం. ఆ చెత్తనంతా నదుల్లో చేరుస్తుంటాం, కానీ మళ్ళీ నదిని దేవత అంటాం, తల్లి అంటాం, ఎంతో నెత్తి మీద నీళ్లు చల్లుకుంటుంటాం, ఎంతో మళ్ళీ పూలు గలుపుతుంటాం, దీపాలు పెడుతుంటాం, ఎంతో చేస్తాం. కాబట్టి అక్కడ మన బుద్ధి ఏమైంది? భ్రష్టత్వం పొందిందనమాట. కాబట్టి ఈ భాగవతంలో దీన్ని ఎలా సవరించుకోవాలో వ్యాస భగవానుడు మనకు బాగా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? ఇంకా మనకి అసలు లోపం ఎక్కడొచ్చింది? ఎక్కడ మనం ఒకవైపున కొలుస్తున్నాం, ఒకవైపునేమో దానిని భ్రష్టు పట్టిస్తున్నాం, ఒకవైపున ప్రేమతో పిలుస్తున్నాం, ఇంకోవైపునేమో దాన్ని మరీ ఎంతో దిగజార్చి పారిస్తున్నాం దాని యొక్క స్థాయిని. అట్లాంటి వాళ్ళని ఏమంటాం మనం భాగవతంలో? కూటభాషణ అంటున్నాం. కూటభాషణలు అంటే ఏంది? ఒక రకంగా చెప్తుంటారు, చేసేది ఇంకో రకంగా చేస్తుంటాం అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మనం మనకు ఇక్కడ భక్తి అనే దాన్ని మనం కోరిక అని చెప్పుకున్నాం కదా, ఆ కోరికను గురించి చెప్పుకుంటున్నాం. అసలు మనకు రోగం ఎక్కడ వచ్చింది, దేనికి వచ్చింది తెలిస్తే తప్ప దానికి మందు పడదన్నమాట. మనం చెప్పేది ఒకటి చెప్తున్నాం, చేసేది ఒకటి చేస్తున్నాం అంటే అర్థమేంటి? మనకు దాని పరిస్థితిని మనకు అర్థం కావట్లేదు అనమాట. అందుకనే కోరికను స్పష్టంగా మనకు అర్థం కావాలి. మనకున్నటువంటి కోరిక అంటే భక్తిని మనం ఇక్కడ కోరికగా చెప్పుకుంటున్నాం. మనకు కోరిక ఏంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకుందాం. దానికి కావలసినటువంటి జ్ఞాన వైరాగ్యాలు మన దగ్గర కూడా ఉండాలి. మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే నిన్న చెప్పుకున్నాం సినిమా ఉదాహరణ చెప్పాం, ఇవాళ ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. మనకు ఇంట్లో తిని తిని బోర్ కొట్టింది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? మంచి హోటల్కి వెళ్ళి ఏదైనా ఫస్ట్ క్లాస్ అయిన భోజనం, ఇప్పటి కాలంలో బిర్యానీలు ఇంకేందో నాకు తెలియదు, అట్లా తినాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? దాని జ్ఞానం, ఏ హోటలు, దాని ప్లేట్ ఎంత అనేటట్టు వైరాగ్యం. ఇవన్నీ కూడా మానవ జాతిలో కోరికలు ఈ విధమైనటువంటి రూపాన్ని జ్ఞాన వైరాగ్యాలతో కలిసి తీర్చుకునే పరిస్థితి ఆహారం దగ్గర నుంచి అన్నిట్లలోనూ, ఆహార విహారాదులన్నిట్లో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నాయి. అంటే ఈ కలియుగానికి సంబంధించిన భాష మనం మాట్లాడుకుంటుంటే, కానీ అసలు మన భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారాల ప్రకారంగా భక్తి అంటే వేరు, జ్ఞాన వైరాగ్యాల అర్థం వేరు. ఇక్కడ మాత్రం దీన్ని మనం చాలా వాటి యొక్క విభజన రేఖను కరెక్ట్గా అర్థం చేసుకుంటూ మాట్లాడుకుందాం. భక్తి యొక్క ఇద్దరు పుత్రులు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళని ఏమన్నాం? జ్ఞాన వైరాగ్యాలు. వాళ్ళే కుడి చెయ్యి ఎడం చెయ్యి అనుకోవచ్చు, లేకపోతే కుడి కాలు ఎడం కాలు అనుకుందాం. ఇక్కడ మాస్టారు ఒక కథ చెప్పారనమాట. ఏం చెప్పారు? ఒకసారి సాయిబాబా దగ్గరికి, అంటే షిర్డి సాయి దగ్గరికి ఒక వ్యక్తి ఒక పల్లకి పంపిస్తాడు. ఆ పల్లకి 3-4 నెలలు అయింది, దాని పార్సిల్ కూడా ఇప్పకుండా ఒక మూల పెట్టున్నాడు అనమాట. అయితే అందరు చూస్తూ ఊరుకోరు కదా. ఒక వ్యక్తి ఏం చేశారంటే, పల్లకి వచ్చింది కదా, ఎక్కడంటే అక్కడ పెడితే వర్షానికి ఎండకి తడిసి పాడైపోతుంది, కాబట్టి దీనికోసం గది కడదాము అని చెప్పి అతను పొద్దున్నుంచి రాత్రి దాకా శ్రమ పడి దానికి కావలసిన సరుకులు సామాన్లు తీసుకొచ్చి ఒక గది కట్టడానికి కష్టపడుతున్నాడు అనమాట. ఆ అబ్బాయి ఆ పని చేయడం, ఆ భక్తుడు ఆ పని చేయడం చూసిన బాబా ఏం చేస్తాడంటే, వాడిని చచ్చట్టు తిడతాడు, చెయ్యొద్దు ఈ పని చెయ్యొద్దు, ఎంత తిడతాడో చెప్పలేం. చివరికి ఆయన కొట్టడానికి కూడా దగ్గరకు వస్తాడు అనమాట. అంటే గురువు ఏం చేస్తున్నాడు? ఆయన అంతరంగం ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే, గురువు దగ్గర మీ కోరిక ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష అనమాట ఇది. గురువు వద్దు 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 అంటే ఏంటి? మీ యొక్క కోరిక కనుక తీవ్రంగా ఉంటే, అది గురువు కొట్టినా సరే తిట్టినా సరే వెంటబడ్డా సరే మంచిదైతే గనక ఇది చెయ్యాలనే మీరు పట్టుదలతో చేస్తారనమాట. ఇదే మాస్టర్ బాలే సామాన్యంగా తమాషాగా ఉంటుంది. మాస్టర్ దగ్గర కూడా ఇటువంటి సంఘటనలు నేను చూసేదాన్ని. కొంతమంది వచ్చేవాళ్ళు, మాస్టారు నాకు షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకుంటున్నాను, దయచేసి మీరు రావాలని. రాను. మళ్ళీ వచ్చి అడుగుతాడు, రాను. మళ్ళీ వచ్చి అడుగుతారు, రాను. వాళ్ళు వెంటబడి మాస్టారు వచ్చిందాకా వదిలిపే, అంటే వాళ్ళల్లో ఆ కోరిక, మాస్టారు మా దగ్గరికి రావాలి, షష్ఠి పూర్తి మహోత్సవంలో మేము ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము, 108 కుండీలెగ్యం పెడుతున్నాము, గాయత్రి మంత్రం బాగా చేయిస్తున్నాము అని ఎన్నో రకాలుగా ఆయన మాస్టార్ని చెప్పి చెప్తే అప్పుడు కానీ మాస్టార్లో వాళ్ళ యొక్క కోరిక ఎంత ఉందో అర్థం చేసుకొని దానికి ఆయన ఓకే చేసేవాళ్ళు కాదనమాట. అందువల్ల మీరు తీవ్రత ఎంత ఉంటే, మీరు రాళ్ళు గురువులు రాళ్ళు ఇసిరినా సరే మనం భయపడకుండా, మనం వెంటబడినా సరే భయపడకుండా ఆ పనిని చేయడానికి మనం ఎప్పుడైతే ఒకడుగు ముందుకు వేస్తాము. అప్పుడు అలాంటి వారి మీద మాత్రమే గురువుల అనుగ్రహం నిరంతరం ఉంటుంది అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు చరిత్రలో కనపడదు కానీ ఒకసారి నేను ఆ పుస్తకం చదివాను. ఆమె పేరేంటంటే రాధాకృష్ణ ఐ, షిరిడి సాయి దగ్గర మహాభక్తురాలు. ఆమె పండరి నుంచో ఎక్కడి నుంచో వస్తుంది, మహా సౌందర్య రాశి. ఆమె బాబా ఆమె మసీద్ దగ్గరకు వచ్చిందంటే బాబా ఊరుకునేవాడు కాదనమాట, తిట్టి ఆమె వెంటబడి కర్ర తీసి కొట్టడానికి పరిగెత్తేవాడు. కానీ ఆమె ఏం పట్టించుకునేది కాదు పాపం. ఆయన లేని సమయంలో చూసుకొని మసీదునంతా శుభ్రం చేసి గోడలన్నీ కడిగి మసీదంతా కడిగి ముగ్గులెట్టి ఆ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసేది. అంతేకాకుండా ఆయన షిరిడి అదే ఆయన మా ఉన్నటువంటి ద్వారకామాయ నుంచి ఆ లెండి వనానికి వెళ్ళేది దోవలో ఆ పూర్వకాలంలో బహిప్రదేశంగా చేసేవాళ్ళు దాన్ని. ఎవరైనా సరే అటువంటి పిచ్చి పనులు చేయడానికి వస్తే ఆమెను ఆమె వెళ్ళి వాళ్ళని వెంటబడి కొట్టి తరిమి ఆ ప్రదేశాన్ని అంతా కూడా బాబా ఇదంతా నడుస్తారు, ఇదంతా తిరుగుతారు, ఇక్కడికి వచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ స్థలాన్ని అపవిత్రం చేయడం మంచిది కాదు అని చెప్పి ఆ తల్లి ఆయన లేకుండా చూసి అవంతా శుభ్రంగా ఆయన ఎంత బాగా అలంకరించేటదంటే అంత చక్కగా దాన్ని తయారు చేసేదన్నమాట. ఇదంతా అయిపోయింది ఆయన లేని సమయంలో. దానిని అంతా కూడా ఆమె తీర్చిదిద్ది రంగులు పెట్టి ముగ్గులు పెట్టి రంగులు వేసి ఎంతో అందంగా తయారు చేసేదన్నమాట. అది భక్తి అంటే ఆవిడకి ఆమె కోరిక, తన కోరిక బాబా ఇట్లా ఉండాలి, బాబాకి ఇంత చక్కగా ఉండాలనే కోరికతోటి ఆమె ఆ పరిస్థితుల్ని తయారు చేసేదన్నమాట. అది అంటే తర్వాత వచ్చిన తర్వాత ఆమెను తిట్టేవాడేలే, కానీ ఆమె మాత్రం ఆయన పట్ల అపారమైన భక్తితోటి సేవ చేసింది. తర్వాత ఈ రోజులు మనం పడుకునేటటువంటి షిరిడి సాయి హారతులన్నీ కూడా ఆమె తయారు చేసిందని మనం వింటుంటాం. అంతటి భక్తి ఉండాలి, అంతటి కోరిక ఉండాలి, అది మనకు భాగవతం నేర్పిస్తుంది అన్నమాట. అంతటి మొండి పట్టుదల ఉన్న శిష్యులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో చివరి దాకా వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర నిలిచారు, వాళ్లే షిరిడి సాయిని అక్కడ నిలబెట్టారన్నమాట. అందుకే మనం ఏంటి, జ్ఞాన వైరాగ్యాలు లేని ఏ కోరిక తీరదు. అది ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ నదులు చుట్టూ నదులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నదులు అంటే మనకు భాగవతం ఒక విశేషమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఒక మార్గదర్శనం ఇక్కడ చెప్తోంది ఈ పదంలో. ఈ భాగవతంలో ఏం చెప్తున్నారు మనకి, చుట్టూరా ఉన్న నదులు మీ కోరికలు తీరుస్తాయి అనేటటువంటి లింక్ ఇచ్చింది. అంటే కోరికను భక్తిని నదులు వచ్చి సేవిస్తున్నాయి అంటే అర్థమైంది, మన కోరికలు తీరాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, నదులు ఎక్కడైతే అక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మన నదుల నదీ ప్రవాహాల దగ్గరికి వెళ్ళి మన యొక్క కోరికలు తీర్చుకోవచ్చు. కోరికలు కూడా ఎట్లా ఉంటాయంటే నదుల వలె ఒక ప్రవాహ రూపంలో ఉంటాయి. అవి ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండవు. నీళ్లు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కొండలు వంకలు వాగులు ఏవైనా సరే ప్రవహిస్తుంటాయి. అలాగే కోరికలు కూడా ఎక్కడ కూడా ఒక చోట స్థిరంగా ఉండవు. ఒక కోరిక తీరిందనుకో ఇంకో కోరిక, ఒక కోరిక తీరిందనుకో ఇంకో కోరిక. మనం కోరికలు తీర్చడానికి నదీ తీరాలు, మన కోరికలన్నీ కూడా నదీ తీరాల దగ్గరికి వెళ్ళి మనం సాధన చేసుకుంటే అక్కడ తీరుతాయి. అంటే ఈనాడు అనేక తీర్థాలు ఉన్నాయి, తిరుమలే చూడండి చాలా అదృష్టం అన్నమాట. తీర్థాల్లో చదువుతుంటే తిరుమల తీర్థాల యొక్క విశేషాలు పరమాద్భుతాలు అన్నమాట. ఈ తీర్థాలన్నీ ఆ విజ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. ఏ విజ్ఞానం మీద? కోరికలు తీర్చే విజ్ఞానం మీద. కుమారధార తిరుపతిలో, కుమారధార కపిల తీర్థం, తర్వాత తుమ్మూరు తీర్థం, నారద తీర్థం, వీటి యొక్క మహత్యం వింటుంటే చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అందులో అద్భుతమైనటువంటి విజ్ఞానం ఇమిడి ఉంటుంది. ఆ పుస్తకాల్లో దాని గురించినటువంటి విశ్లేషణ చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఏంటి, మన కోరికలు ఎప్పుడు తీరుతాయి, మన కోరికలకి ఏ అడ్డం పడుతుంటాయి, మనం అనుకున్న పనులు ఎప్పుడు కాకుండా ఉంటాయి అంటే మన పాపాలు ఉంటాయి, అవి ప్రతిక్షణం మన పనులు కాకుండా అవి అడ్డం పడుతుంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే నదులకు వెళ్తామో, ఎందుకంటే పాపోహం ప్రదక్షిణ మంత్రం కాదు, గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కారవేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మనం అనుకుంటాం. అంటే ఆ నదుల్లో కనుక స్నానాలు చేస్తే, సాధారణంగా మనం తీర్థాలకు వెళ్ళి ఎందుకు స్నానం చేస్తారంటే భౌతికంగా మనం చేసినటువంటి అనేక పాపాలు పోగొట్టుకుంటాం, దానికి తగిన ప్రాయశ్చిత్తాలు కూడా మనం చేసుకుంటాం అన్నమాట. అందుకని నదులకు వెళ్తాం. నదులకు వెళ్ళి ఎప్పుడైతే ఈ ప్రక్రియ మనం చేస్తామో అప్పుడు భక్తి అనకూడదు, ఇక్కడ మన కోరికలు తీరుతాయి. ఇక్కడ ఇంకొక తమాషా ఏంటంటే, ఈ నదులకు అన్నీ కూడా పుష్కరాలు అని వస్తాయి. గంగా పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, కావేరీ పుష్కరాలు అని ప్రయాగలో జరిగింది మన 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళ అంటాం దాన్ని. అది 2013లో వచ్చింది. అందులో కూడా అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే, ఒక్కొక్క రాశి చక్రంలో మనకు 12 రాసులు ఉంటాయి కదా, మేషం, మేక, వృషభం, ఎద్దు, మిథునం దంపతులు అని చదువుకుంటాం కదా. ఈ 12 రాసుల్లో, ఈ 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రాశిలో నదులు తిరుగుతూ ఆ రాశిలో ఉండటం వలన వాటికి అనంతమైన శక్తి వస్తుంది అన్నమాట. ఆ శక్తి ఏం శక్తి, పవిత్రీకరణ చేసే శక్తి అన్నమాట. గొప్ప శక్తి అందులో ఆవిర్భవిస్తుంది. అందుకే పవిత్రమైన నదీ స్నానాలు, పుష్కర స్నానాలు చేయాలని మన భారతీయ సనాతన ధర్మం మనకి ఎంతో బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో గనక మన నదీ స్నానాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది, పరమార్థం వస్తుంది, సకల పాపాలు నిర్మూలనమవుతాయని ఈ నదీ విజ్ఞానం మనకి నేర్పిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఈ నదులన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి, భక్తి అంటే మనం కోరికలు అనుకుంటున్నాం. ఈ నదులన్నీ కూడా దేవతా రూపాలు ధరించారు. ఒక అందమైనటువంటి స్త్రీమూర్తి స్వరూపాలు ధరించి వాళ్ళందరూ భక్తి దగ్గరకు వచ్చి, అంటే బ్రాకెట్లో అది కోరికల దగ్గరకు వచ్చి సేవ చేస్తున్నాయి. అంటే కోరికలు తీర్చుకోవటానికైనా కూడా వాళ్ళ సేవలు ఉపయోగపడటం లేదు అని భక్తి చెప్తోంది అన్నమాట. నదుల దగ్గర కూడా జ్ఞాన విజ్ఞానాలు లేకుండా వెళితే అంటే ఏంటి, ఈ ఏ నది దేనికి ప్రాశస్యం, ఇందాక చెప్పాను కదా కుమారధార, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. తుంబురు తీర్థం, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. నారద తీర్థం, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కపిల తీర్థం అద్భుతం. ప్రపంచంలో ఎక్కడ కూడా చనిపోయిన తర్వాత పోయి అక్కడ పిండ ప్రదానం చేసి అక్కడ ఇవే చేస్తారు కదా, చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలు కనుక చేస్తే, క్రతువులు కనుక చేస్తే ఏ వాళ్ళకి ఎంత పుణ్య పరమార్థం దొరుకుతుందో చెప్పలేనంత ఆత్మకు దివ్యాత్మలు అయిపోతారు అన్నమాట. అంటే ఆ స్థాయిలో ఆ తీర్థాలలో ఆ శక్తి ఉంటుంది అని మనం చదువుకోవాలి. చదువుకొని అక్కడికి వెళితే ఆ నదుల్లో కనుక మనం అప్పుడు స్నానం చేస్తే ఆ స్థాయిలో మనకు శక్తి లభిస్తుంది. ఇది మాస్టర్ ఒక మాట చెప్పారనమాట. ఎవరైనా సరే, మొన్న ఈ మధ్య నర్మదా పరిక్రమ అని ఒక ఆయన రాశాడు, ఎంత అద్భుతం, పరమ అద్భుతమైనటువంటి చరిత్ర. అదే ఉత్తర సింధు నది, దాని గొప్ప చరిత్ర దానికి ఉన్నదనమాట. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న నదులు తీర్థాలు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నదులు తీర్థాలు, వీటి యొక్క చరిత్రలు తెలుసుకొని ఆ జ్ఞాన విజ్ఞానాలను అర్థం చేసుకొని అప్పుడు మన మాత్రమే మనం గనక ఆ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి, మన యొక్క కోరికలు తీరుతాయి. ఇది నిజంగా మీరు చేయదలుచుకుంటే ఇది ఒక దీన్ని ఏమంటారంటే ఒక సూత్రంలాగా, ఒక ప్రయోగం. 46వ శ్లోకాన్ని కనుక మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయండి, మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారన్నమాట. తర్వాత శ్లోకం ఏంది, ఉత్పన్నా ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గతా. అంటే ఇప్పుడు చెప్తోంది అన్నమాట భక్తి. ఇంకా ఏమని చెప్తోంది, నేను ద్రవిడ దేశంలో పుట్టాను, అంటే అక్కడ ఉత్పత్తి చెందాను అంటే కోరిక చెప్తోంది. ఏమని, కోరిక అంటే భక్తి. ఆ భక్తి ఏం చెబుతోంది, నేను ద్రవిడ దేశంలో పుట్టాను, కోరిక ద్రవిడ దేశంలో పుట్టింది. తర్వాత ఎక్కడికి వచ్చింది, కర్ణాటకలో పెరిగిందిట, మహారాష్ట్ర అక్కడికి వెళ్ళిందిట, అక్కడ సన్మానాలు పొందింది. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళింది, గుజరాత్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి ముసలితనం వచ్చేసింది. ఆ పేర్లు జాబితాలు అవన్నీ మనం చెప్పుకుందాం తర్వాత. ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే, రాబోయే కాలంలో ఈ సైన్స్ను మాత్రమే మానవ జాతి ఉపయోగించుకోవాలి, ఈ భాగవతం మాత్రమే అద్భుతంగా మానవ జాతి యొక్క జన జీవితంలో ఉండేటటువంటి రకరకాల సమస్యల పరిష్కారానికి ఓతప్రోతమై నిలుస్తుంది అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, దీని పేరు మారుతుందేమో కానీ ఇది చెప్తారు, పేరు బయో సైన్సెస్ పేరుతోనైనా వస్తుంది, లేకపోతే లైఫ్ సైన్సెస్ అనే పేరుతోనే వస్తుంది, లేదంటే సైకోసోమాటిక్ మెడిసిన్ అనే పేరుతోనన్నా వస్తుంది. ఇది చక్కటి సవ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని మానవ జాతికి నేర్పిస్తుంది. భారతదేశంలో కోరికలు ఎలా అభివృద్ధి అవుతాయో కూడా జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఏంటంటే, మనం యజ్ఞయాగాది కర్మలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా వ్రతాలు నోములు చేసేటప్పుడు కానీ, మనం చదివేటటువంటి దానిలో ఆసేతు హిమాచల పర్యంతరం ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి జ్ఞానం అందులో ఉంటుంది. దాన్ని వ్యాస భగవానుడు, పరమ భాగవతోత్తముడు, ఆ మహానుభావుడు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి ఆయన శ్రీమద్ భాగవతము లో సంకల్పం చెప్పుకోవడానికి కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియను కూడా చెప్పడం జరిగింది. ఏం చెబుతారంటే, విష్ణుర్ విష్ణుర్ విష్ణుహో శ్రీమద్ భగవతో మహాపురుషస్య అని మొదలు పెడతాం కదా, మొదలుపెట్టి ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ, అంటే ఇక్కడ పర్వతాలు, మేరోహ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నటువంటి కృష్ణా కావేరియోర్ మధ్యప్రదేశే, కృష్ణ అటు అటు కృష్ణ ఇటు కావేరి, చూడండి ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో, అంటే మనం చెప్పేటటువంటి సంకల్పంలో ఆ దేశ కాల ప్రాంత అక్కడ ఉన్నటువంటి మేరుపర్వత పర్వతాలు నదీ నదాలు వాటన్నిటి యొక్క పేర్లను కూడా మనం చెప్పుకొని అంత స్పష్టంగా ఈరోజు ఇక్కడ ఇది చేస్తున్నామనే విషయాన్ని మనం వాళ్ళకు నేర్పిస్తున్నామన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఇంకా ఏం చెప్పారు, మీరు కోరికలు తీర్చుకోవాలంటే ఈ సంకల్పంలో చెప్పినటువంటి ఒక టెక్నిక్ని జాగ్రత్తగా మీరు నేర్చుకోండి, అర్థం చేసుకోండి. ఇంకా ఏం చెప్పారు, ఈ శ్లోకాలన్నీ కూడా మీరు కంఠతా పట్టండి, లేకపోతే చాలా మీకు అర్థం కాదు, ఈ శ్లోకాలు రావాలి నోటికి వస్తే కానీ మీరు ఈ శ్లోకాలను ఉపయోగించుకోలేరు అని చెప్పారన్నమాట. కాబట్టి ఈ శ్లోకాల యొక్క అర్థం పరమార్థం మనం చెప్పుకుంటూ తర్వాత ఈ నదీ నదాల యొక్క వివరాలని ఇంకో కొంచెం ముందుకెళ్ళి చెప్పుకుందాం అన్నమాట. జై గురుదేవ్, స్వస్తి.